పర్తిపురీషుడు, ప్రేమస్వరూపుడు, ప్రశాంతినిలయుడు, ప్రపంచ విభుడు, రాగరంజితుడు, రవికళాతేజుడు, రసిక హృదయుడు, రమ్యచరితుడు, మహనీయుడు, మహితాత్మజుడు, మహోదారుడు, మహిమాన్వితుడు, సరస వినోదుడు, సమరస భరితుడు, శక్తి సంపన్నుడు, శాంతి స్థాపకుడు, జగదాధారుడు, జగదీశ్వరుడు, సచ్చిదానందుడు, సత్యసాయీషుడు. ఈ సంవత్సరం జనవరి మాసంలో 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు మద్రాసు, ప్రస్తుతం పిలువబడుతున్న చెన్నైలో పర్యటించి వారి దివ్య సన్నిధిలో అతిరుద్ర మహాయజ్ఞం దిగ్విజయంగా నిర్వహించిన ఘట్టాలను తమకు వివరిస్తాను. భగవాన్ బాబావారి అపారమైన దయావిశేషం చేత నేను కూడా పాల్గొనడం జరిగింది. అందులో ప్రత్యక్షంగా గమనించిన విషయాలను శ్రోతలకు నివేదిస్తాను. చెన్నై రూపురేఖలు మారిపోయినవి. మద్రాస్ జీవన స్రవంతి మారింది, జీవన విధానం మారింది. ఒక నూతన సొగసు, ఒక నూతన చైతన్యం అడుగడుగునా మనకు ప్రత్యక్షమైంది. ఒక నూతనోత్సాహం, ఒక నూతనోద్వేగం, ఒక భక్తిరసం ప్రవహించింది, పెళ్ళుబుకింది. రాక 10 సంవత్సరాల తర్వాత బాబావారు చెన్నైకి వస్తున్నారంటే ఆ పట్టణ వాసుల యొక్క తపన, వేదన, ఆర్తి స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏ రీతిగా అయితే లేగదూడ తల్లి కొరకు ఎలా ఎదురు చూస్తూ చెంగు చెంగున పరిగెత్తుతూ వెళుతుందో, అలాంటి ప్రేమ, అలాంటి ఉత్సాహం మనకు అందరి కళ్ళల్లో కూడా స్పష్టంగా కనపడుతుంది. అక్కడున్నటువంటి పరిసరాల గురించి విచారిస్తే నాకు కొన్ని సత్యాలు తెలిసాయి. ఎక్కడైతే ఈ అతిరుద్ర మహాయజ్ఞం మద్రాసులో నిర్వహింపబడిందో అది 10 ఎకరాల విస్తీర్ణ స్థలము అని నాకు అర్థమైంది. అది రామచంద్ర మెడికల్ సైన్స్ మైదాన ప్రాంగణము అని పెద్దలు కొందరు తెలియజేశారు. దాన్ని డాక్టర్ వాసుదేవన్ నగర్ అని పిలుస్తారని తరువాత కాలంలో తెలిసింది. నమ్మలేని నిజం ఏమంటే ఈ 10 ఎకరాలు కూడా పెద్ద గొయ్యిట, కొన్ని అడుగులు గొయ్యి. ఈ గొయ్యినంతా కూడా 100లాది లారీలలో మట్టి తెప్పించి ఆ గోతిని పూడ్చి సమతలం చేసి ఒక చక్కని జగత్ కళ్యాణ వేదికగా రూపొందించి అక్కడ ఈ అతిరుద్ర మహాయజ్ఞం నిర్వహించారు. 10 ఎకరాలు పూడ్చడం అంటే సామాన్య విషయం కాదు. ఎంతమంది ఉండుంటారు, ఎంత ఖర్చయి ఉంటుంది, ఎన్ని దినాలు పట్టుంటుందో ఆలోచించండి. ఒకనాటి గొయ్యిరా అంటే నేడు ఎవరు నమ్మలేరు. అంత చక్కగా సమతలంగా ఫస్ట్ క్లాస్గా ఆ ప్రదేశం అంతా కూడా రూపుదాల్చింది. మద్రాసులో తిరువన్మయూర్ అనే ప్రాంగణంలో ఆ ప్రాంతంలో ఈ వేదిక నిర్మాణమై ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే అదంతా చూచాక నాకనిపించింది ప్రశాంతి నిలయంలో ఉన్నటువంటి సాయి కులవంత్ హాల్ హైజాక్ చేయబడిందా, కిడ్నాప్ చేయబడిందా, ట్రాన్స్ప్లాంట్ అయిందా అని నాకు అనిపించింది. ఎందుచేతంటారేమో, ఆ సమతల ప్రదేశం అంతా కూడా ఒక 30-40 వేల మంది కూర్చోడానికి వీలుగా గచ్చుగా చేసేశారు. అంతా గచ్చే. ఇంకా పైన ఉన్నటువంటి ఆ రేకులతో ఒక బ్రహ్మాండమైన షెడ్ నిర్మించారు. అది విస్తీర్ణంలో సాయి కులవంత హాల్ అంత విస్తీర్ణంగా ఉన్నది. ఆ మోడల్ కూడా అలాగే ఉంది. మధ్యలో ఎత్తుగాను, ఆ 2 ప్రక్కల సమతలంగాను ఉండడంతో మనం ఉన్నది ప్రశాంతినిలయ సాయి కులవంత హాల్ అన్న భావం వస్తుంది గాని తిరువన్మయూర్ మదరాసన భావం మీకు రాదు. అంత చక్కగా ఉంది. ఆ పైకప్పు క్రింద చాందినీలు కట్టారు, చాలా సుందరంగా ఉన్నది. ఈ మధ్య భాగంలో చక్కగా యజ్ఞ వేదికలు నిర్మించారు. దాదాపు 11 హోమగుండాలు నిర్మాణమై ఉన్నవి. ఆ హోమగుండాలు ఎలా నిర్మాణమై ఉన్నవి అంటే, గతంలో ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞానికి ఏ రీతిగా అయితే హోమగుండములు శాస్త్ర విధిగా నిర్మాణింపబడి ఉన్నవో అదే రీతిగా నిర్మితములై ఉన్నవి. చతురస్రాకారంగా వేరువేరు మట్టములలో మధ్యలో హోమగుండముకు అనుకూలముగా చక్కగా రంగవెల్లులతో చక్కని ముగ్గు, ఆ పారాయణం, ఆ కుంకుమ, ఆ వేదిక చూస్తేనే నిండు నమస్కారం చేయాలనిపిస్తుంది మనకు. అలా 11 హోమగుండాలు మధ్యలో పెట్టారు. ఇంకా ఇరుప్రక్కల జనం అటు ఇటు కూర్చుంటే తేలికగా 35-40 వేల మంది తేలిగ్గా పడతారు. కిక్కిరిసిపోయింది. ఆ కప్పు కింద చాందినీలు వేశారు. ఆ కప్పుకి 4 ప్రక్కల కూడా చక్కని మంగళ తోరణాలు కట్టారు. ఈ మధ్య భాగంలో యజ్ఞగుండం ఎక్కడైతే జరుగుతోందో అక్కడ అక్కడక్కడ కొన్ని స్థూపాలు నిర్మాణం అయి ఉన్నవి. ఎందుకంటే పైకప్పుకు ఆధారంగా కొన్ని స్థూపాలు నిర్మించవలసిన అవసరం ఉన్నది కదా. అలాగే ఈ స్థూపాలు ఎలా ఉన్నవంటే, అవేవో మామూలు పందిళ్లలో ఓ గుంజలుగా ఒక బాదులుగా కాదు, ఇంత పెద్ద మండపం కూడా స్థూపముల వంటి స్తంభాలుగా నిర్మించి వాటిపైన చక్కని బొమ్మలు, చక్కని చక్కడాలు ఉన్నట్టుగా. ఇదేదో తప్పకుండా ఒక హంపి దేవాలయం అయి ఉంటుందేమో, ఇదేదో రామేశ్వరం దేవాలయం అయి ఉంటుందా, లేదా ఇదే కాళహస్తి దేవాలయం అయి ఉంటుందా అనిపిస్తుందే గాని ఒక యజ్ఞం కొరకు నిర్మించిన ఒక వేదికగా మనకు అనిపించదు. అంత దేవాలయ ప్రాంగణమే. వాటిపైన చక్కగా స్వామి సూక్తులు, దశావతారములు చాలా సుందరంగా పెయింట్ చేసేశారు. ఈ యజ్ఞవేదిక పైన 4 ప్రక్కల కూడా అష్టలక్ష్ముల యొక్క చిత్రాలు చక్కగా అలంకరించారు. చక్కగా అమృత కలశాలు కూడా అక్కడ చిత్రీకరింపజేశారు. పూర్ణ కుంభాలు నిర్మింపజేశారు. చాలా చాలా అందంగా ఉంది. మరొక విషయం చెప్పాలి. మనం సభావేదిక బయట నుంచి వస్తూ ఉంటాం, యజ్ఞవేదికకు బయట నుంచి వస్తూ ఉంటే ఏం చెప్పమంటారు, అది మాటలలో చెప్పవలసిన విషయం కాదు. ఈ 10 ఎకరాలు కూడా 4 ప్రక్కల ఒక గోడ వంటి దానిని నిర్మించారు. 4 ప్రక్కల కూడా అందులో ముఖద్వారం గుండా స్వామి వచ్చే వైపు పొడుగాటి గోడలాగా నిర్మించారు. ఆ గోడని ఒక 20 భాగాలుగా విభజించారు. ఎట్లా అంటారేమో, ఈ 20 భాగాలుగా నిర్మించేటప్పుడు ప్రతీది ఒక బాక్స్ లాగా ఉందన్నమాట. 4 ప్రక్కల కూడా స్వామివారి సూక్తులు ఉంటాయి. ఈ 20 భాగాలలో, బాక్సుల్లో ఈ వాల్ పక్కనుండేటువంటి గోడగా నిర్మాణం అయినటువంటి విషయం మీకు విన్నవిస్తున్నాను. ప్రతి దాంట్లో కూడా బాబావారి చిత్రపటాలు ఉన్నాయండి. ఎంత అందంగా ఉన్నాయో. 12 అడుగులు పొడుగు, 10 అడుగులు వెడల్పు, ఇలాంటివి 20 బ్లాక్స్ ఉన్నాయి. ఆలోచించండి. ఓ పక్కన ఈ 20 బ్లాక్స్లు కూడా మనకు కనపడేవి సత్యసాయి విద్యా సంస్థలు, ప్రశాంతి నిలయము, సత్యసాయి విద్యా కార్యక్రమాలు, సత్యసాయి సేవా కార్యక్రమాలు, సత్యసాయి నీటి పథకం, మంచినీటి పథకము, సత్యసాయి దీనజనోద్ధరణ పథకము, స్వామివారి అవతార ఉద్యమ కార్యక్రమాలన్నింటినీ కూడా బ్రహ్మాండమైనటువంటి చిత్రాలతో, చాలా పెద్దమైన మెగా చిత్రాలని చెప్పాలి, అలాంటివి బాక్సుల్లో వేశారు. ఆ పిక్చర్స్ ఎంత గొప్పగా ఉన్నాయో. 4 ప్రక్కల స్వామివారి సూక్తులు, మధ్యలో 10x12 అంత బ్రహ్మాండమైన చిత్రాలు. అలా చదువుకుంటూ, అలా బొమ్మలు చూసుకుంటూ మనం జరగాల్సిందే. వెనక వాళ్ళు తోస్తే నువ్వు ముందుకెళ్తావే కానీ ఏ చూస్తున్నా అక్కడి నుంచి కథల బుద్ధి ఏది నీకు. అంత చక్కని చిత్రాలున్నాయి. ఇవన్నీ కూడా మన సాయి ఉద్యమాన్ని అందరికీ కూడా స్పష్టంగా వ్యక్తీకరిస్తుంది. ఎవరు చెప్పక్కర్లా. ఒక చిత్రముల ద్వారా సత్యసాయి మహోద్యమాన్ని వచ్చిన భక్తులకు, ఆస్తిక మహాశైలకు తెలియజేయడం జరిగింది. ఇలా లోపలికొస్తా వచ్చాక అంటే స్టేజ్ వెనక్కి వస్తున్నాం అన్నమాట. ఆ స్టేజ్ వెనక అంత కార్పెట్ వేశారు, చాలా అందంగా ఉంది. అక్కడి నుంచి మెల్లిగా మెట్లెక్కి స్టేజ్ మీదకి వస్తాం. ఆ స్టేజి చాలా పెద్దది, మన పూర్ణచంద్ర వేదిక అంత పెద్దది, చాలా పెద్ద. అంత పూర్ణచంద్ర ఆడిటోరియంలో బ్లూ కర్టెన్స్ ఎలా అయితే వెనక వేసి ఉన్నావో, పైనంతా బ్లూ కర్టెన్స్ ఎలా అయితే ఉన్నావో, ఎంత చక్కని ఆదర్శమైన సభావేదిక మన పూర్ణచంద్ర వేదిక సభామండపం ఉన్నదో అలాగే తిరుణ్మయూర్లో వేదిక సిద్ధపరిచారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ ప్రశాంతమైన నమూనాని చిత్తశుద్ధితో నూటికి నూరు వంతుల దిగ్విజయంగా అనుకరించి సఫలీకృతులయ్యారు అని మనం చెప్పుకోవచ్చు. అంత చక్కగా ఉన్నది. అక్కడ పూల అలంకరణ వారికి వారే సాటి. అక్కడి నుంచి స్వామి రావటం, వేదిక పైన కూర్చోవటం. ఆ వేదిక చాలా పెద్దది. స్వామితో వచ్చిన కుర్రవాళ్ళు కూర్చోవడం, స్వామి ఎంపిక చేసినటువంటి మహాభక్తుల యొక్క ప్రసంగాలు, ఇవన్నీ సాయంకాలం జరుగుతూ ఉండేవి. ఉదయం స్వామి రావడం, ఆ వేదిక పైన కూర్చోవడం, ఆ యజ్ఞాన్ని తిలకించడం, ఆ మంత్రాలన్నింటినీ ఆలకించడం, అందరినీ అన్ని ప్రకాల ఆశీర్వదించడం, హారతి అనంతరం తిరిగి ఇచ్చేయడం, ఇలా రెండు పూట్లా కూడా అక్కడికి వెళ్తూనే ఉండేవారు. ఎంత బాగుందో, ఎంత బాగుందో. బహుశా మద్రాస్ పౌరులంతా అక్కడే ఉన్నారనుకోండి, రోడ్డుకి ఇరుప్రక్కల సుందరం నుంచి మీరు తిరువన్మయూర్ ఆ యజ్ఞవేదిక దాకా రెండు పక్కల జనం బారులు తీర్చున్నారు, లక్షలాది ప్రజలు. ఆ కారులో వెళ్తుంటే ఆ భక్తుల యొక్క భక్తిని చూచిన వాడు ఎవరికైనా సరే హృదయం ద్రవించక మానదు, నేత్రాలన్నీ కూడా ఎంతో ఆనంద బాష్పాలతో జారువాలక తప్పదు. అంత చక్కని దృశ్యాలు. స్వామి కారు చూడగానే పువ్వులు జల్లేవారు కొందరు, పూలదండలు వేసేవారు మరికొందరు. ఆ కారు నుంచి కిందబడ్డ పుష్పాలను శిరస్సు పైన ధరించేవారు మరికొందరు, స్వామిని చూచామన్న ఆనందంతో గంతులేసేవారు మరికొందరు, అరే రే స్వామి చూపు నా పైన పడిందని గాఢాలింగనం చేసుకునేవారు మరికొందరు, చంటిపిల్ల బాబాని చూచానని చేతులూపుతుంటే ఆ పిల్లను ముద్దు పెట్టుకునే తల్లి ఒకత్తి, ఆ చేతులున్న కుర్రాడు తండ్రి చేయి వదులుచుకొని పరిగెత్తున్నాడు కారు వెంట. ప్రజలంతా కారులు వెంట పరిగెత్తున్నారు. ఏదో చిన్ననాటి నుంచి పురాణాలు వింటూ ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై రావణ వధ అనంతరము పట్టాభిషేకానికి అయోధ్యకి తరలి వస్తున్నాడట. అయోధ్యకి తరలి వచ్చే సమయంలో అయోధ్యవాసులంతా కూడా బారులు తీర్చి అయోధ్యనంతా కూడా సుందరంగా అలంకరించి పుష్పాలంకరణ చేసి బాజాలు బజింత్రీలన్నీ మోగిస్తూ మంగళ వాయిద్యాలతో భూమంతా కూడా రంగవెల్లులతో అలంకరించి ఎంతో ఆనందంతో నృత్యాలతో సంగీతంతో శ్రీరామచంద్రమూర్తిని అయోధ్యకి ఆహ్వానించారు అని పురాణం చెబుతూ ఉన్నది. అంతేకాదు భాగవతంలో కూడా కృష్ణ భగవానుడు మథురకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ద్వారకకు వెళ్ళినప్పుడు కానివ్వండి, హస్తినాపురం సందర్శించినప్పుడు కానివ్వండి, బృందావనంలో సంచరించినప్పుడు కానివ్వండి, ఆ పురవాసుల యొక్క ఆనంద సందోహ కేరింతలు, ఆ నాట్య విలాసాలు ఎంతో చక్కగా మన కావ్యాలు వర్ణించున్నవి. ఈ వర్ణనలన్నీ కూడా యథాప్రకారమై సజీవమై మన కళ్ళెదుట ప్రత్యక్షమైనటువంటి కమనీయమైన మధుర చిరస్మరణీయ ఘట్టమే బాబావారు మద్రాసు సందర్శన. నాకు అలా అనిపించింది. ఎలాగా, ఎవరికి వారు నన్నే చూశారు, నన్నే చూశారు అని అనుకుంటున్నారు. స్వామి ఎవరి కోసం వచ్చారంటారు మద్రాసులో? అందరి కొరకు వచ్చాడు. భగవానుడు అందరికీ చెందినవాడు.
కలుష హృదయు కొరకే కపటవర్తను కొరకే మలిన మానసు కొరకే నా కొరకేనా కొరకే ఆనంద సాగరుడు అరుగు దించే నేడు ఆనందమాయే బ్రహ్మానందమాయే.
కలుష్య హృదయుడి కోసం వచ్చాడు ఆయన. కపట వర్తనుడి కొరకు వచ్చాడు, మలిన మానసుడి కొరకు వచ్చాడు, భక్తుల కొరకు వచ్చారు, విరక్తుల కొరకు వచ్చారు, ఆసక్తుల కొరకు వచ్చారు, ఆస్తికులకు నాస్తికులకు అందరికి వచ్చినటువంటి భగవాన్ ప్రతి వారి వ్యక్తికి కూడా నా కొరకే, నా కొరకే వచ్చాడు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎంత చక్కగా ఉంటుందో ఆ స్వామిని చూస్తూ అందరూ ఎగురుతున్నారు. మన భగవాన్ తన దివ్యహస్తంతో అందరిని ఇరుప్రక్కల చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. అందరూ చెప్పుకుంటున్నారు అక్కడ ఈ 11 రోజులలో దాదాపు 800,000 మంది ప్రజానీకం స్వామి దర్శనం చేసుకుని ఉండవచ్చును అని. 800,000 మన అంచనాలే గాని నా దృష్టిలో 50 మంది దర్శనం చేసుకున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే జనం ఇసగరాలని జనం. అయితే స్వామి వస్తున్నారు గనక దారిచ్చారు. మనం విడిగా వెళితే 1-3 రోజులు పడుతుందేమో ఆ జనంలోంచి బయటికి రావాలంటే. అంతగా ఉన్నది. ఇంతటితో ఆపలేదు. తమకు ముందుగా విన్నవించినట్టుగా ఆ యజ్ఞవేదిక లోపల 35 వేల మంది పడతారు. యజ్ఞవేదిక చుట్టుప్రక్కల కూడా 30 వేల మంది కూర్చోవచ్చు. అంటే 50 వేల మంది ఉన్నారన్నమాట ఆ యజ్ఞవేదికలో పొద్దున్న సాయంత్రం. నమ్మలేని నిజం మరొకటి చెప్తున్నానండి. యజ్ఞవేదిక వెనకాల వచ్చిన యాత్రికులందరికీ కూడా ఎట్టి వర్ణ జాతి వివక్షత లేకుండా అందరికీ భోజనాలు అందించడం జరిగింది. 2 రూపాయలకే బిస్లేరీ వాటర్ కూడా ఇచ్చారు, మినరల్ వాటర్ 2 రూపీస్కి. కలియుగంలో అందులో మద్రాసులో ఒక స్వీటుతో సహా ఏం 2 రూపాయలకి నాకే ఒకటి కొనుక్కున్నట్టు నాకు తెలియదు. ఈ వేల మంది అక్కడికి వెళ్ళారంతే, భోజనాలు కూడా అక్కడే ఉన్నది ఆయన వెనకాల షెడ్లో. అంతమంది జనం ఉంటున్నారు అంటే పొద్దున్నొచ్చిన వారు హాయిగా సాయంకాలానికి స్వామి దర్శనం అయిన తర్వాత మంగళహారతి తర్వాత వెళ్ళడానికి వీలుగా ఉన్నది. అందరూ అక్కడే పడుకుంటున్నారు, అక్కడే మాటలు చెప్పుకుంటున్నారు, అక్కడే దర్శనం చేస్తున్నారు, అక్కడే మంగళవాద్యాలు వింటున్నారు, అక్కడే ప్రసాదాలు స్వీకరిస్తున్నారు, అక్కడే మంత్రఘోష వింటున్నారు, వేదఘోష వింటున్నారు, వేద పురుషుణ్ణి దర్శిస్తున్నారు. ఇది జన్మకు సాఫల్యత, ఇది జన్మకు సార్థకత, ఇది జన్మాంతర సుకృత విశేషము. సుందరం స్వామి ఉండేటువంటి వసతి గృహం సుందరం అని పేరు. పైన స్వామి ఉండే అవకాశాలున్నవి, స్వామికి వసతి ఏర్పరిచారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు పెద్దలకు కూడా అతిథులకు కూడా ఏర్పాటు గావింపబడినవి. ఇంతకు ప్రధాన విశేషం సుందరంలో పెద్ద భజన్ హాల్ ఉంది. సుందరం అని పేరు స్వామి ఎలా పెట్టాడో గాని సార్థక నామధేయి ఆ సుందరం. అతి సుందరంగా ఉంది, చాలా బావు. ఆ సుందరం స్వామి రాక సందర్భంలో ముస్తాబైంది కొత్త పెళ్లి కూతురులాగా. రంగురంగులు వేసేశారు. ఏమి రంగులు, ఎంత బాగున్నాయి ఆ రంగులు, ఎంత అందంగా వేశారు ఆ కలర్ఫుల్. ఆ బిల్డింగ్ చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది మనకి. ఇంకా విద్యుత్ అలంకరణ చేశారండి, ఎట్లా మైసూర్ ప్యాలెస్ లాగా. ఎట్లా అంటారేమో రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే అప్పుడు రాష్ట్రపతి భవన్ లాగా అంత విద్యుత్ అలంకరణ చేశారు, చాలా బాగుంది. అందులో ఆ సుందరంలో ముందు కమలము చుచ్చుకొని ఉంటుంది. ఆ కమలము లోపలి వైపున హెడ్ లైట్స్ పెట్టారు, కలర్డ్ లైట్స్. ఈ హెడ్ లైట్స్ కలర్ఫుల్ పెట్టేటప్పుడు బిల్డింగ్ పైన ఆ కలర్స్ మారుతూ ఉంటే నేత్రపర్వముగ నిగనిగలా ఆడెడు చిత్ర విచిత్రపు వన్నెల చిన్నెల ధాత్రిని అతి సౌందర్య రాశియవు చిత్రశాలగా చేసిన స్వామి పొగడతరమే నిన్ను మా ప్రభు పొగడతరమే నిన్ను ధాత్రిని అతి సౌందర్య రాశియవు చిత్రశాలగా మలిచి చేశారు సుందరమంతా దీపాలు అవి ఎంత బాగుందో అంత త్రూఅవుట్ నైట్ అనమాట. ఆ గోపురాలు కూడా విద్యుత్ అలంకరణ చాలా బాగుంది. ఇంకా సుందరం లోపలికి వెళితే పెద్ద హాలు, 1,000 మంది పడతారని నా అంచనా. దగ్గరగా కూర్చుంటే ఎక్కువగా పడతారేమో. ఎంత ఎత్తైన వేదిక. ఆ వేదిక పైన స్వామి నిలువెత్తు చిత్రపటం, అదో 15 అడుగులు ఉంటుందేమో, 3 అడుగులు వెడల్పు. ఇంకా ఆ పటానికి తెచ్చిన దండలు చెప్పాలి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎంత పెద్ద పెద్ద దండలు తెస్తారో అలాంటి పెద్ద దండలతో స్వామి చిత్రపటాలు అలంకరించారండి. సుందరంలో ఆ భజన హాల్లో 3 పటాలున్నవి, మధ్యలో స్వామి చాలా పెద్దది. ఈ అలంకరణ కోసం వచ్చిన దండలు చిన్న చిన్న వ్యాన్స్లో వచ్చాయి. పొద్దున్న వేషం దండలు సాయంత్రం లేవు, ఎప్పటికప్పుడు పూట పూట మారుస్తున్నారు. యా సత్యసాయి పరబ్రహ్మోత్సవాలు ఇవి. చెన్నైలో జరిగింది అతిరుద్ర మహాయజ్ఞం యజ్ఞవేదిక దగ్గర, సుందరంలో సత్యసాయి పరబ్రహ్మోత్సవాలు నాకు అనిపించాయి. ఆ దండలు ఆ అలంకారం అంత బాగుంది. అతిరుద్ర మహాయజ్ఞంలో రుద్రుడు బాబా అయితే సుందరంలో స్వామి విష్ణు అయినాడు. సుందరంలో ఉండేటువంటి అలంకారం అలాంటిది, విష్ణు అలంకార ప్రియుడు. అందువల్ల ఆ సుందరమికి అలంకారం అంతా అంత అందంగా ఉన్నది. ఆ భక్తులంతా కూడా చిరకాల పరిచితులు, చిరకాల భక్తులు. చరిత్ర ఒక మాట చెప్తున్నది, స్వామి 14వ ఏట నుండి వెళ్ళిన పట్టణం ఏదైనా ఉన్నది అంటే అది మద్రాసు. ప్రతి వీధి తెలుసు, ప్రతి భక్తుడు తెలుసు. 50-60 సంవత్సరాల నుంచి స్వామి భక్తులు ఉన్నారు అక్కడ. అందువల్ల స్వామికి అక్కడికి వెళుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి, ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయోధ్యలో తిరిగిన శ్రీరామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? తన చిరకాల పరిచితుల్ని, గురువుల్ని ఏ రకంగా చూస్తాడు? అలాగే స్వామి అటూ ఇటూ చూస్తూ ఉంటే, ఆ వీధులన్నీ చూస్తూ ఉంటే, ఆ చిరకాల భక్తులందరినీ పలకరిస్తుంటే, హే భగవాన్, నీకింత జ్ఞాపకమా? నీకు ఈ మద్రాసు అంత ప్రీతిపాత్రమా? నీ హృదయంలో దానికి అంత ప్రత్యేక స్థానం ఉన్నదా స్వామి ప్రభు అని నాకు అనిపించింది. అందరు కూడా స్వామి భక్తులే. అలాంటి ప్రదేశంలో, సుందరంలో భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు సత్యసాయి సంస్థల వారు. ఈ సుందరం ముందు విశాల స్థలం ఉన్నది. ఆ విశాలమైన స్థలంలో శామియానాలు వేసి దాదాపు 10,000 కూర్చోడానికి ఏర్పాటు చేశారు. 10,000 కూర్చున్నారు. రెండవ వైపున కొన్ని శామియానాలు వేసి కుర్చీలు వేశారు, ప్రత్యేక అతిథులు కూర్చోడానికి వీలుగా. ఈ సుందరం బయట కాంపౌండ్ వాళ్ళు బయట రోడ్లంతా కిక్కిరిసిన జనం, అటూ ఇటు అటూ ఇటు. దాని ముందు కూడా శామియానాలు వేశారు. అక్కడ సేవాదళ వాలంటీర్లకు, సెక్యూరిటీ పోలీసు వారికి, అందరికీ ఉచితంగా భోజనం పెట్టారు. ఎట్లా తెలుసు అంటారేమో, నేను కూడా తిన్నాను గనక. అందరక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టేయడమే. ఏనా, ఎక్కడి నుంచి వచ్చింది? అది అన్నపూర్ణాలయమా, సేవా సదనమా, కళ్యాణ మండపమా, ఏం చెప్పాలి? ఆల్ ఇన్ వన్ అంతే. అన్నీ కలిపితే అట్లాగా అయిపోయింది. ఆ సుందరం చాలా బాగుంది. స్వామి పొద్దున్నే అక్కడికి రావడం, అక్కడ కాసేపు కూర్చోవడం. సుందరం భజనలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. నా అనుభవంలో సత్యసాయి భజనలు విస్తృతంగా ప్రచారం పొందినవి ఏవి అంటే సుందరం భజన్స్. అక్కడ సేవదల వాళ్ళు కానివ్వండి, పాడేవారు కానివ్వండి, ఎంతో సుశిక్షితులైనటువంటి వారు. అందులో మద్రాసుకి సహజంగా ప్రాచీన కాలం నుంచి కూడా కర్ణాటక సంగీతం పైన అభిరుచి ఉన్నది. మనకు తమిళనాడులో కర్ణాటక సంగీతం పైన ఉత్సాహం లేనివారు కనిపించరు. పనివాళ్ల దగ్గర నుంచి కూనిరాగాలు తీసేవారే, టాక్సీ డ్రైవర్ల దగ్గర నుంచి తాళం వేస్తారు చక్కగా శాస్త్రీయ సంగీతానికి. కనుక ఈ తమిళనాడులో శాస్త్రీయ సంగీతం పైన అభిరుచి ఉన్నది. తమిళనాడులో దేవాలయాలకు ప్రసిద్ధి, ఆస్తిక్యం బాగా ఉన్నది. అందులో శివక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇక్కడున్నది పరమశివుడు భగవాన్ బాబా, సాంబశివుడు కదిలి వెళ్ళాడక్కడికి. సాయిబాబా అంటే సాంబశివ అని అర్థం. కానీ సాంబశివుడు ప్రత్యక్షంగా వెళ్లడంతో శివక్షేత్రాలకు ప్రసిద్ధమైనటువంటి ఆ తమిళనాడు రాష్ట్రం పులకరించిపోయింది, పునీతమైంది, తన్మయమైందంతే. తడిసి తనిసి ధన్యమైంది ఆ రాష్ట్ర ప్రజల్ది అని నాకు అనిపించింది. ఆ రోడ్డుకి ఇరుప్రక్కల జనం కిక్కిరిసిపోతున్నారు. భగవాన్ ఆ వేదిక పైన రోజు సుందరంలో కూర్చొని ఆ భజనలు ఆలకిచ్చేవారండి. ఎంత బాగున్నాయో ఆ భజనలు. అంత కుర్రవాళ్ళు యువకులు పాడుతున్నారు. ఇదో మా వయసులో వాడు పాడడం కాదు, కుర్రవాడు రాగతాళయుక్తంగా చాలా బాగున్నాయి. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఇంకా పాడినాయన, ఇంకా పాడినాయన. ఉదగదోయి మరొక్కసారి కృష్ణ, ఉదగదోయి ఇంకొకసారి వాయించినాయన అని అనుకున్నట్టుగా అంత అందంగా వాళ్ళు పాడారు. రాధనురా ప్రభు, నిరపరాధనురా, అనురాగ భవనారాధన భగ్న మానసనురా ప్రభు, కరుణింపరా అన్నట్టుగా వాళ్ళు పాడుతూ ఉంటే అంతార్తి కూడా కనిపించింది. ఈ భజనలు ఆలకించి స్వామి సుందరం ప్రాంగణం నుంచి బయటికి వచ్చి ఆ మందిరానికి వెలుపల కుడివైపు ఎడంవైపు ఒక గంట సేపు దర్శనం ఇచ్చేవారండి, అటువారికి ఇటువారికి. అంటే అందరికీ దర్శనం లభ్యమైంది. దగ్గర వారని లేదు, దూరం వారని లేదు, మొదటి వరసం లేదు, చివరి వరసం లేదు. అది ఎలా అనిపించింది నాకు ఈ సందర్భంలో మన సాహిత్యం జ్ఞాపకం వస్తోంది. రెండు రెండు ప్రాణేశుడు రాక రాక వచ్చనేడు, తెండు తెండు విలువలేని వలపు కాంకలన్. అబ్బా రాక రాక వచ్చాడు స్వామి ఆయన కోసం. అబ్బా ఈ విలువ ఇంత విలువ అని చెప్పలేనటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు కానుకలు స్వామికి తెస్తున్నారు. ఏమిటా కానుకలు? ప్రేమ అనేటువంటి కానుకలు స్వామికి వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అబ్బా స్వామి, చెన్నై చాలా వేడిగా ఉందయ్యా, చాలా వేడిగా ఉంది. నీవా అటు ఇటు తిరుగుతున్నావు స్వామి, నీ ముఖారవిందం పైన వచ్చేటువంటి ఆ స్వేదబిందువులు నేను చూడలేకపోతున్నానయ్యా. నీ పాదాలందరూ కూడా నమస్కరిస్తుంటే ఆ పాదాలకు ఎంత నొప్పి కలిగిందో సుమా. ఇంతగా నువ్వు బాధపడుతున్నావా? ఇంతగా నీ శరీరాన్ని బాధ పెడుతూ ఇంతమంది సంతోషపడుతున్నావా అన్నట్టు అంటున్నారు. కాని భక్తులో ఉల్లమెంతొక్కుందేనో మనమెల్లరును స్వామి మీద చల్లుదమా విజయగీత సౌరభం మూలన్, చల్లుదమా విజయగీత సౌరభం మూలన్. ఉల్లమెంతకుందేనో స్వామి, ఇలా తిరుగుతున్నావు, ఇంత నమస్కారం ఇస్తున్నావే, నీ శరీరం ఎంత బాధపడుతోందో, కాని నేనున్నానే. చల్లుదమా విజయగీత సౌరభం మూలన్. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీ జై. నా సంకీర్తన, నా భజన, నా విజయ గీతములు నీపైన చల్లుతానయ్యా అని అనుకుంటున్నారు. ఆ ప్రజలు ఎంత ఆనందపడుతున్నారు. ఇళ్లలో ఎవరూ లేరు, ఇళ్లలోంచి బయటకు వచ్చేశారంతా. కుడి జగమ్ములన్నియుమన తొడనేడు పులకరింప ఆడుదమా పాడుదమా అతని కొలువున. స్వామి కొలువులు ఆడదామా పాడదామా? ప్రపంచం అంతా ఇక్కడికి వచ్చేసిందా? అబ్బా 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 స్వామి, నువ్వు మా దగ్గరే ఉండాలయ్యా అని అందరు అనుకుంటున్నారు. నిరతము మన కడనెయుండ వరదుడెప్పుడు విశ్రమింపగా పరచుదమా విమల హృదయ మృదుల తల్పముల్. స్వామి నువ్వు పడుకోవడానికి నా పరుపులిస్తున్నాను, ఏమిటనుకుంటావేమో. పరచుదమా విమల హృదయ మృదుల తల్పముల్, ఇవి నీ కోసం ఇస్తున్నానంటున్నారు భక్తులు. ఆ ఎండలో నిలబడ్డారండి, వాళ్ళ హృదయాలన్నీ పరిచేశారు. స్వామి ఇక్కడ పడుకోవయ్యా, ఏం చేయమంటావు అని ఎదురుకుపోతున్నారు. ఎంతమంది వచ్చారో ఆ వచ్చినట్టు అంతా చాలా సంసారులు ఉన్నారు అందరూ కూడా. వెరపు గొల్లుపు జీవితంబు బరువులెల్ల బాధలెల్ల మరచుదమా అతడు దివ్య దర్శనమొసగా, మరచుదమా అతడు దివ్య దర్శనమొసగా. ఈ అతిరుద్ర మహాయజ్ఞంలో కొంత శాస్త్రీయమైనటువంటి సాంకేతికమైన విశేషాలు కూడా ఉన్నవని పెద్దలు చెప్తున్నారు. దాదాపు 14,641 సార్లు నమకాన్ని పఠిస్తారని, 1,331 సార్లు చమకాన్ని పఠిస్తారని తెలిసింది. ఇందులో 121 మంది ఋత్వికులు పాల్గొన్నారు. బాగా పండితుడుగా ప్రసిద్ధి చెంది నైష్ఠిక కర్మలలో దిట్ట అయినటువంటి నంజుండ దీక్షిత్ గారని ఉన్నారు. వారు బెంగళూరు విశ్వవిద్యాలయంలో ప్రధానాచార్యులుగా చేసి పదవీ విరమణ చేసినటువంటి వారు. వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం జరపబడినది ఈ అతిరుద్ర మహాయజ్ఞం. అయితే చూడండి, భగవానుడి సేవ కోసం అందరూ వచ్చేస్తారు. శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడురా అంటే ఉడత సహాయం చేసింది, వానరమూర్తులు సహాయం చేశారు, అందరూ వస్తూనే ఉన్నారు. అదే రీతిగా దాదాపు రాష్ట్ర స్థాయిలో తమిళనాడులో 5,000 మంది సేవాదళ్ళు ప్రతిరోజు సేవ చేశారు. ప్రతిరోజు 5,000 మంది ఉన్నారు, అందరూ షిఫ్ట్స్లో పనిచేస్తున్నారు. అంటే రాష్ట్రంలో 4 ప్రాంతాల నుంచి కూడా సేవాదళ సభ్యులు వచ్చారని, అందులో సత్యసాయి శాంతి యువసేన యువకులు అధికంగా పాల్గొన్నట్టుగా అర్థమవుతుంది. నాకు ఆశ్చర్యపరిచింది ఏమిటంటే సత్యసాయి యువ విభాగంలో, యూత్ వింగ్లో తమిళనాడులోనే గమనించిన వారంతా కూడా పట్టభద్రులే, అంతా గ్రాడ్యుయేట్స్, అందరూ కంప్యూటర్ ఇంజనీర్స్, అందరూ డాక్టర్స్, మేనేజర్స్, డైరెక్టర్స్, అందరూ విద్యాధికులే. వాళ్ళు శ్రమించి కష్టించి అదొక మహాకర్మయోగంగా భావించి ఆ తిరువణ్మయూర్ని కర్మక్షేత్రంగా మార్చేశారండి. ఆ యజ్ఞ యాగాదుల వల్ల అది ధర్మక్షేత్రంగా భాషిల్లింది. భగవాన్ బాబా దర్శనం చేత అది జ్ఞానక్షేత్రంగా ప్రకాశించింది. కనుక అట్టి క్షేత్రంలో పాల్గొన్నటువంటి వారంతా కూడా ఈ యువకులకు ఒక అపూర్వం అయినటువంటి మహద్భాగ్యాన్ని స్వామివారికి ప్రసాదించారేమో అనిపించింది. ఎంత ప్రేమపూర్వకంగా పలకరించారో, ఎంత సాదరంగా ఆహ్వానించారో వచ్చినటువంటి అతిథులందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. అది చూడండి, సాధారణంగా మహాసభలలో, కొన్ని 100,000 మంది పాల్గొనే సభలలో కొంత కోలాహలం సహజంగానే మనకు కనపడుతూ ఉంటుంది. కానీ భగవాన్ బాబా సన్నిధిలో 100,000 మంది ప్రజానీకం చీమ చిట్టుకుమన్నా సరే, సూది కింద పడ్డా సరే వినపడే అంత నిశ్శబ్దమైనటువంటి వాతావరణంలో అక్కడ ఉన్నారు అంటే అది అక్కడ ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక శక్తి, బాబా దివ్య శక్తి అంతమందిని కూడా ఆకట్టుకుంది. ఎందువల్ల అంటారేమో, అందరి దృష్టి వారిపైనే, స్వామి దృష్టి వారిపైన, ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఆ అంతమంది భక్తులలో తనని తాను చూసుకుంటున్నాడు స్వామి. విశ్వ విరాట్ స్వరూపం అంటే అది అర్థం. సహస్ర శీర్ష పురుష అంటే అది అర్థం. వీరందరిలో తనని తాను చూసుకొని మురిసిపోతున్నాడు, తమని తాము స్వామిలో చూసుకుంటూ వీరు మురిసిపోతున్నారు. అది మహాద్వైత భక్తి పారవశ్య అనుసంధాన ఏకత్వ దివ్యత్వ అనుభవ సారము అని నేను గ్రహించగలిగాను అన్నాడు. లేకపోతే అంత నిష్ఠ, అంత క్రమశిక్షణ సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే కొంత సత్యసాయి సేవాదళ సభ్యులకు అవగాహన ఉన్నది గనుక వచ్చినటువంటి ఆ మహాభక్తులలో ఎవరైతే కాస్త శారీరక రుగ్మతలు కలిగి ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వారు కూర్చోవడానికి, దర్శనం పొందడానికి కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు ఏర్పాట్లు చేసినట్టు మాకు స్పష్టంగా కనపడింది. అందులో పేద నిరుపేద అనేది ఉండదు. ఎవరు ముందొస్తే వాళ్లే ముందు కూర్చోమన్నారు, అంతే. ఫస్ట్ కమ్స్ ఫస్ట్ సర్వ్డ్ అంతే. ఇందులో ఒక ప్రముఖులు అనేటువంటిది ఎక్కడా లేదు. భగవాన్ దృష్టిలో అందరూ ప్రముఖులే, అందరూ ప్రముఖులే. దేవుడు పెళ్లికి అందరూ పెద్దలే, వారేంటి వీరేంటి చెప్పండి. ఆ రీతిగా అనిపించింది. ఆఖరి పూర్ణాహుతి రోజున 100,000 మంది వచ్చారని నాకు తెలిసింది. 100,000 మంది. ఈ 100,000 మంది కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. స్వామి ప్రారంభోత్సవం నాడు, మళ్ళీ ఈ 10 రోజుల్లో మధ్యకాలంలో కూడా అడపాదడప, ముఖ్యంగా పూర్ణాహుతి సమయంలో నమ్మండి నమ్మకపోండి, ఆ యజ్ఞ వేదిక సభా ప్రాంగణంలో చేరినటువంటి 100,000 మందికి కూడా దర్శనమిచ్చారు. వరుస అన్ని వరుసలు తిరిగారు. ఆ స్వామి వెంట పరిగెత్తే వాళ్ళ కాళ్ళు నొప్పులు వచ్చినాయేమో కానీ ఆయనకు మాత్రం తనివి తీరలా, ఇటుబో అటుబో అంటున్నారు. పురుషులకు, స్త్రీలకు, అందరికి, ఆబాల గోపాలానికి దర్శనం అందింది. స్వామి దర్శనం అది వారి యొక్క మహాదృష్టం. చివరికి ఏమనిపించింది, రే భగవాన్, ఇంత చక్కని యజ్ఞాన్ని జరుపుతున్నావంటే నీ చలవల నీ దయవల్ల లోకశాంతి లోక కళ్యాణం తప్పక వస్తుందయ్యా స్వామి, అది నీవల్లే సాధ్యం అనేటువంటి భావం అందరికీ కూడా సుస్థిరంగా హృదయాలలో వ్యవస్థీకరింపబడింది. మన స్వామి దేశ నియమాన్ని కూడా పాటించేటువంటి వాడు. చూడండి, రాయబారిగా వెళ్ళిన కృష్ణ పరమాత్మ ఎట్టి ఆదర్శాన్ని పాటించాడో, శ్రీరామచంద్రమూర్తి ఎట్టి ఆదర్శాన్ని పాటించాడో, బాబా కూడా దేశ నియమాన్ని స్వామి పాటించారు. ఇది ఎందుకు మీకు విన్నవిస్తున్నానంటే, అది 30వ తేదీ జనవరి. మన దేశంలో 30వ తేదీ జనవరి మధ్యాహ్నం 11 గంటలకు ఆసేతు హిమాచల పర్యంతము 2 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటిస్తారు. పూజ్య బాపూజీ మరణాన్ని సంస్మరిస్తూ, ఆయన సేవలను భావిస్తూ జాతి పితకు నివాళులర్పించేటువంటి ప్రశాంత గంభీర కృతజ్ఞతాపూర్వక ఘడియలవి. ఆ సమయంలో స్వామి యజ్ఞవేదికలో ఉన్నారు. యజ్ఞాన్ని సమాప్తం చేయించారు, వేదఘోష సమాప్తం చేయించారు. అందరూ కూడా 2 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించేలా చేశారు స్వామి. ద లా ఆఫ్ ద ల్యాండ్, ఆ దేశ ధర్మాన్ని తాను ఆచరించి ఆచరింపచేసేటువంటి ధర్మమూర్తి భగవాన్ బాబా అని అందరికి కూడా తెలిసి చాలా ఆశ్చర్యపోయారు, ఆనందించారు. మరొక విషయాన్ని చెప్పాలి. 21వ తేదీ జనవరి మాసంలో మద్రాసు చరిత్ర పుటలలో సువర్ణాక్షరాలలో లిఖింపబడినటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం జరిగింది. ఆ సభలో నేను కూడా పాల్గొనే అవకాశం స్వామి కరుణ వల్ల కలిగింది. ప్రభుత్వం చేత, ప్రభుత్వ యంత్రాంగం చేత ప్రభుత్వ భవనాలలో, ప్రభుత్వ సభా ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాటు గావింపబడింది. ఎందువల్ల? దారి పొడుగుతా పోలీస్ ఆఫీసర్సే. ఎందువల్ల? ప్రభుత్వం స్వామిని ప్రభుత్వ లాంఛనాలతో సభావేదిక ఆహ్వానించేటువంటి బహిరంగ సభ అది. బహుశా మద్రాసు చరిత్రలో అలాంటి బహిరంగ సభ మున్నెన్నడూ జరిగి ఉండలేదు అని స్థానికులు చెప్పగా నేను విన్నాను. స్వామిని ఆహ్వానించారు, అది ప్రభుత్వ భవనాలు, అది ప్రభుత్వ ప్రాంగణము, బహిరంగ సభ. 2000 మంది ఆసీనులై ఉన్నారు. అదొక పెద్ద గ్యాలరీ హాల్, అనేకమైనటువంటి ఎత్తులలో ఒక గ్యాలరీ, ఒక స్టేడియంలో కూర్చున్నట్టు కూర్చున్నారు జనమంతా, 1000 మంది. అంత స్టేజ్ పైన లైట్స్ పడుతున్నాయి. ఆ స్టేజి విశాలమైన స్టేజి, మంచ్ ఫస్ట్ క్లాస్, అన్ని సింహాసనాలు కూర్చున్నాయి. కిక్కిరిసిపోయింది. ఆ స్టేజ్ పైన 20 సింహాసనాలున్నాయి. గవర్నర్లు, చీఫ్ మినిస్టర్ 4, కేంద్ర మంత్రులు 1, రాష్ట్ర మంత్రులు అనేక మంది, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందినటువంటి మంత్రులు వీరంతా ఆసీనులై ఉన్నారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, రాజాధిరాజరామచంద్ర సాయి జగవందన, జయ జయ రఘునందన, జయ జానకి జీవన. రాజాధిరాజు, రాజాధిరాజు స్వామి మధ్యలో కూర్చున్నారు. అటు గవర్నర్లు, ఇటు చీఫ్ మినిస్టర్లు, మధ్యలో ఆయన ఉచ్చస్థానంలో కూర్చున్నాడు. రాజాధిరాజు అంటే అది. సాధారణంగా రాజకీయ వేదికలలో ఒకరు మరొకరితో పోటీ పడుతుంటారు. ఆనాడు స్వామి వచ్చిన సభలో పాల్గొన్నటువంటి వారు అన్ని పార్టీలకు చెందినవారున్నారు. ప్రప్రథమంగా క్రమశిక్షణతో వినమ్రులై 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఏకాగ్రచిత్తంతో ఏకోన్ముఖులై భగవాన్ బాబాని అవలోకన చేయడం, స్వామిని దృష్టిలో పెట్టుకోవడంతో ప్రశాంత వాతావరణం. ఎవరికి వారు వాళ్ళ పార్టీలను మర్చిపోయారా అని నాకు అనిపించింది. బయటకు వస్తే తప్ప వారి పార్టీ వాడికి తెలియదు, లేదా వారి భార్య జ్ఞాపకం చేయాలి. అంత ప్రశాంతంగా ఉన్నారు, గుళ్ళోకి వెళ్ళేటువంటి భక్తులుగా ఉన్నారు. కానీ ఏదో పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళే సభ్యులాగా లేరు. ఎందువల్ల? గుళ్ళో దేవుడే ఈ సభలో కూర్చున్నాడు. దేవుడు ఆ దేవుడే ఇక్కడ కూర్చున్నాడు. దాంతో వీళ్ళు మంత్రులా కాదు భక్తులు. ఇవి పార్టీలా కావు కావు, ఆస్తిక్యము. అందరూ ఆస్తికులే. అందులో కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ ప్రసంగం నన్ను ఆకట్టుకుంది. ఎందుచేతనంటే సభలో నిలబడి ఒకటే మాట అన్నాడు. ఏమి ఎన్నో విశేషాలు మీరంతా చెప్తున్నారు ఎందుకు అంటూ లాలూ ప్రసాద్ గంభీరంగా ఒక మాట అన్నాడు. ఈనాడు సభావేదికలో ఉన్న సత్యసాయిబాబా భగవాన్ అని నేను చెప్తున్నా, వినండి. ఆయన భగవాన్, ఆయన భగవంతుడు, సర్వకార్యములు కూడా ఆయన నెరవేర్చగలడు అని చెప్పిన లాలూ ప్రసాద్కి ఎంత ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడి ఉంటుందో, ఎంత నిర్భయంగా ఎలుగెత్తి చాటాడో, దండ డండ ఎంతు చాటేద దశరథీ కరుణాపయోనిధి అని ఎలా అయితే అన్నాడో, ఇక్కడున్నటువంటి బాబా భగవంతుడు అని చెప్పడం నాకంతగా భక్తులందరినీ కూడా ఎంతో ఆనందపరిచినటువంటి విశేషం. ఆనాడు రాష్ట్రం తరఫున ముఖ్యమంత్రులు, గవర్నర్లు అందరూ ప్రసంగించారు. స్వామి తన యొక్క దివ్య ప్రసంగంలో దేశ సమైక్యత, సౌభ్రాతృత, సమగ్రత గురించి ముఖ్యంగా చెప్పారు. భారతదేశానికి అన్నీ ఉన్నవి కానీ ఐకమత్యం లోపించింది. అట్టి భారతీయ ఐకమత్యాన్ని మనం సాధించవలసిన అవసరం ఉన్నది. దేశమంతా ఒకే త్రాటిపైన నడపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని స్వామి ఐకమత్యం గురించి ఆనాడు చెప్పారు. స్వామి ఉన్నన్ని రోజులు కూడా తమిళనాడు వార్తాపత్రికలన్నీ కూడా మొదటి పేజీలో స్వామి ఫొటోస్ ప్రముఖంగా ప్రకటించి చరితార్థములైన నా ఉద్దేశం. వార్తాపత్రికలు సాధారణంగా ఏమి రాస్తాయో మనకు తెలుసు, కానీ స్వామి ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ పేజీలో స్వామి ఫొటోస్, ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా చక్కగా రాశారు. ప్రజలందరికీ కూడా స్వామి సందేశము అందరు కూడా స్పష్టంగా అందుకోగలిగారు అన్న విశ్వాసం. ఇంతటితో ఆగలేదు. చాలామంది స్వామిని ఆహ్వానించారు. స్వామి భక్తులు అనేక మంది ఉండటం చేత స్వామివారి గృహాలకు కూడా వెళ్ళటం జరిగింది. ప్రతి గృహం కూడా ఎలా ఉందో ఏం చెప్పమంటారు, కళ్యాణ శోభ. ఒక పెళ్లి కళ వచ్చేసింది ఆ ఇంటికి. ఆ ఇళ్ళని కూడా ప్రత్యేకంగా అలంకరించారు స్వామి యొక్క రాక కోసం అని. ఎక్కడ ప్రారంభమైందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి స్వామిని ఆహ్వానించాడు. స్వామి వెళ్ళారు. తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఒక కోరిక కోరిందిట ఆయన భార్య, స్వామి నీ ఫోటో కావాలయ్యా అని కోరిందిట. ఒక లామినేషన్ ఫోటో కరుణానిధి గారి ఇంట్లో తగిలిచ్చారు. ఇవాళ చక్కగా పుష్పాలంకరణ చేశారు. జగత్తులో కరుణానిధి నాస్తికుడు అని చెప్పుకుంటారు, కానీ నాస్తికుడుగా కనిపించినా ఆయన కంటే ఆస్తికుడు మరొకడు లేడు అని నాకు అర్థమైంది. ఎందువల్లంటే సేవయే భగవంతుడు, సేవయే భగవతత్వముగా భావిస్తే భగవాన్ బాబా భగవంతుడు అన్నాడు ఆయన. అందువల్లే నాకు స్వామి అంటే అభిమానం అన్నాడు. అంటే పరోక్షంగా తనకు తాను భక్తుడు అని పలికినట్టయింది. స్వామి దర్శనార్థం రజనీకాంత్ వచ్చున్నాడు. తరువాత శివాజీ గణేషన్ కుమారుడు ప్రభు ఏదో అన్నారు, వారు కూడా వచ్చి ఉన్నారు. ఇట్లా ఈ ప్రముఖమైనటువంటి నటులు కూడా స్వామి దర్శనం కోసం వచ్చారు. స్వామి శంకర నేత్రాలయానికి వెళ్ళారు. ఆ శంకర నేత్రాలయం అంటే భారతదేశంలో ప్రముఖ స్థానం ఉన్నది. నేత్ర చికిత్సకు ప్రసిద్ధి చెందింది శంకర నేత్రాలయం. ఆధ్యాత్మిక పునాదులు ఉన్నటువంటివి. పూజ్యపాదులు, కంచిమఠ పీఠాధిపతులు, పెద్దలు, చంద్రశేఖర సరస్వతి యొక్క ఆశీర్వచనములు పొందినటువంటిది ఆ శంకర నేత్రాలయము. వారు వైద్యులంతా కూడా భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినవారు. వారంతా బాబా భక్తులే. స్వామిని ఆహ్వానించారు. ఈ ఆసుపత్రికి బయట పెద్ద విశాల ప్రాంగణంలో షామియానా, పెద్ద స్టేజీ, వేల చైర్స్ వేశారు. వచ్చిన వారంతా కూర్చున్నారు. చక్కగా అలంకరించారు స్టేజీ. స్వామిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. ప్రతి విభాగం చూపించారు. రీసెర్చ్ విభాగం చూపించారు. ఆధునిక పరికరాలు చూపించారు. ఆసుపత్రి అనేటువంటి దానికంటే వైద్యాలయము అనే మాట వాడాలి అంటే శంకర నేత్రాలయానికి వాడాలి. అది ఆలయమే. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటున్నది శాస్త్రం. కనుక అన్ని ఇంద్రియాల్లో కల్లా నేత్రం ప్రధానం. కనుక ఆ నేత్ర చికిత్స అత్యాధునిక పద్ధతుల్లో వాళ్ళు నిర్వహించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం విశేషం. ఆ స్వామిని అక్కడ ఆహ్వానించారు. చాలా బాగుంది. ఆ ఆసుపత్రి ప్రధానమైన డైరెక్టర్ గారు స్వామిని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. డాక్టర్లండి, మీరు నమ్మండి నమ్మకపోండి.
సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహే
అంటూ మంత్రోచ్చారణతో స్వామిని ఆహ్వానించారు. వీరు పురోహితులు అనుకున్న కాదండి బాబు, వారంతా వైద్యులు, డాక్టర్స్, సర్జన్స్. స్వామిని అట్లా ఆహ్వానించారు. అది శాస్త్రీయమైనటువంటి వేదోక్తమైనటువంటి ఆహ్వానం. స్వామికి లోపలికి ఆహ్వానించారు, అన్నీ చూపించారు. ఎంతో ఆసక్తిగా స్వామి తెలుసుకున్నారు. అదే రీతిగా తమిళనాడు ట్రస్ట్ కన్వీనర్ రామన్ గారింటికి కూడా స్వామి వెళ్ళారు. రామన్ గారు చాలా భక్తుడు. ఆ ఇల్లు చాలా అందంగా ఉంది, అనేక వసతులతో కూడుకున్నది. అందరికీ భోజనాలు అయ్యాయి. ఆ తరువాత స్వామి వచ్చేస్తూ ఉంటే రామన్ గారి భార్య ఒక కోరిక కోరింది స్వామిని. స్వామి ఓ కోరిక అంది. ఏమా కోరిక అనుకున్నాం? మా ఇంట్లో పనివాళ్ళు 15 మంది 20 దాకా ఉన్నారు స్వామి. ఈ పనివాళ్ళంతా మా పిల్లలతో సమానం. వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళని ఆశీర్వదించండి అందావిడ. స్వామి ఆ పనివాళ్ళ దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తుంటే రామన్ గారు ఇంటి కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నటువంటి వేలాది మంది భక్తులకు స్వామి దర్శనం కూడా ఆ భాగ్యం కలిగింది. స్వామి వెళుతూ ఉంటే అక్కడ బయట వాళ్ళంతా థ్యాంక్ యూ మేడం అంటున్నారు. ఇటు పనివాళ్ళని ఆశీర్వదించినట్టు అయింది, బయట భక్తులకు దర్శన సౌభాగ్యం కూడా కలిగింది. అది స్వామి యొక్క ఏ కార్యక్రమైన అలాగే ఉంటుంది. ఆ మహాసాధు యొక్క ప్రేమ, ఆ పరిచారకులను చూచే విధానము నాకెంతో ఆనందమైంది. వారు వీర వైష్ణవులు కనుక పులిహోర రుచి వేరే చెప్పక్కర్లేదు. చక్కెర పొంగలి మరి మన ఓపిక బట్టి తినాలే కానీ అంత రుచిగా ఉంది. అందులో అసలు ఆ వైష్ణవులే ప్రసిద్ధి చాలా గొప్పగా ఉంది. స్వామి అంజలీదేవి వారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ సుందరం ఆనుకునే వారి ఇల్లు ఉన్నది. ఆ సుందరంలోనే యజ్ఞం ప్రత్యేకంగా నిర్వహింపబడింది. ఆ సుందరం ప్రక్కనే ఉన్నటువంటి ఆ షిరిడి బాబా మందిరం ఉన్నది. అబ్బా, చాలా చక్కని విగ్రహం. ముద్దులొలికే విగ్రహం, తెల్లని పాలరాతి విగ్రహం. రాత్రిపూట ఆ తిరుణ్మయూరు నుంచి స్వామి 7:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి షిరిడి దేవాలయానికి వెళ్ళి మంగళహారతి అందుకొని అప్పుడు స్వామి పైకి వెళ్ళేవారు. ఎంత అందంగా ఉందో ఏమని చెప్పమంటారు చెప్పండి. స్వామి రాష్ట్ర అధ్యక్షులైన రమణి గారి ఇంటికి కూడా వెళ్ళారు. అక్కడ ఆయన కుమారుడిని ఆశీర్వదించారు. ఆ కుమారుడు ప్రత్యేకంగా ఒక స్టూడియో తాను స్థాపించున్నాడు. స్వామి ఆశీస్సులు అందుకున్నాడు. చాలా బాగుంది. చిరకాల భక్తులైనటువంటి వెంకటముని గారింటికి వెళ్ళారు స్వామి. అదొక మామూలైనటువంటి ఇల్లు. స్వామి చిరకాల భక్తులు. ఒక సందులోంచి లోపలికి వెళ్ళాలి. స్వామి వస్తున్నారే, అరే ఎలా వస్తారా అనుకున్నాం. చూడండి, స్వామికి ఈ గృహాలా కావలసింది కాదయా? కాదు, భక్తి కావాలి. ముందే పిల్లలకి చెప్పేశారు, వీళ్ళు చిరకాల భక్తులరా, ఈ పైన నిలబడి నేను అందరికీ దర్శనమిస్తుండేవాణ్ణి అని చెప్పి ఆ ఇంటికి స్వామి వెళ్ళారు. ఎంత బాగుందో ఆ గది గది కూడా చూచి అందరిని కూడా పేరున పలకరించినటువంటి స్వామి, నీకెంత జ్ఞాపకం అయ్యా స్వామి, నీకెంత ఆనందపడుతున్నావు అని అందరు కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ ఆనందంలో పాలు పంచుకున్నారు. అయితే ఇందులో మరొక ఘట్టం మీకు వివరించాలి. స్వామి తిరుణ్మయూర్ యజ్ఞవేదిక నుంచి వస్తుంటే ఒక రోజున స్వామి కారు చుట్టూ వందలాది మంది మూగారు. ఏమిటా అని చూద్దాం నేను వెళ్ళాను. తీరా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం. అధ్యక్షులైనటువంటి కరుణాకర్ రెడ్డి వచ్చాడు అక్కడికి. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, ప్రధాన అర్చకులు అందరూ వచ్చారు. వారందరూ కూడా స్వామికి నమస్కరించి తిరుమల నుంచి ప్రత్యేకమైన ప్రసాదాలన్నీ కూడా స్వామికి నివేదన చేసి స్వామిని తిరుపతికి ఆహ్వానించి వారందరి యొక్క నమస్కారములు కూడా స్వామి పాదాలకు అందించి వారందరూ కూడా పులకాంకితులయ్యారు, ఆనందభరితులయ్యారు. ఆ దృశ్యాన్ని కూడా చూశాం. అనేక దేవస్థానములకు చెందినటువంటి వారు ఇటు శ్రీరంగం, పళని, చిదంబరం, అరుణాచలం, కపిలేశపురం, పార్థసారథి స్వామి దేవాలయము, అన్ని దేవస్థానాల నుంచి కూడా పెద్దలందరూ వచ్చారు. స్వామి దర్శనం చేసుకున్నారు, స్వామికి నమస్కరించారు. వారి దేవస్థానముల యొక్క ప్రత్యేక ప్రార్థనలు స్వామి పాదాలకు అర్పించారు. తద్వారా భక్తులందరి యొక్క ప్రార్థనలు భగవాన్ ఆలకించడం జరిగింది. చాలా ఆనందంగా గడిచినటువంటి ఘడియలు మద్రాసులో నాకు అనిపిస్తుంది. ఈ కలియుగంలో ప్రస్తుత సమాజంలో ఆస్తిక బీజాలు నాటి ఇట్టి ఆస్తిక్య బీజముల ద్వారా ఆధ్యాత్మిక వటవృక్షము నలు దశల దశ దిశల వ్యాపింపగా ప్రేమ ఫలాలను సాయిబాబా పంచగా ఆ మధుర ఫలములు అరగించినటువంటి భక్తులు ఎంత అదృష్టవంతులు, ఎంత అదృష్టవంతులు అని నాకు అనిపిస్తుంది. తమకు ముందు చెప్పినట్టు ప్రతి ఇంటి ముందు కూడా చక్కని అలంకరణలు చేసి ఉన్నారు అని చెప్పి ఉన్నాను. ఈ అలంకరణలన్నీ కూడా వాటి వెనుక ఒక చక్కని సందేశం ఉంటుంది. అది కేవలము ఎంత వెచ్చించారు, ఎంత ఖర్చయిందనే విషయం కాదు. వచ్చేస్తున్నాడు స్వామి.
రెండు మన హృత్పీఠమున బ్రహ్మాండనాథుండు నిండు కొలువుండంగవచ్చెను లెండు లేలెండు సుగుణమణిగణ తోరణంబుల సుందరంబుగ కటుడు నెగడు పరమోత్సాహ ధ్వజమును నింగి ముట్టగ నిల్పుడు. రెండు మన హృత్పీఠమున బ్రహ్మాండనాథుండు నిండు కొలువుండంగవచ్చెను లెండు లేలెండు.
స్వామి చాలా ఎండగా ఉందయ్యా, నీకు గొడుగు పట్టాలి, నీకు ఛత్రం పట్టాలి. ఏ ఛత్రం పడతావయ్యా?
భవ్యతరముగ ఒప్పుదయను పట్టు గొడుగును పట్టుడు.
స్వామికి కావలసిన ఛత్రమేది? దయ.
దివ్య విజ్ఞాన ప్రదీప్తుల తేజరిల్లగా చేయుడు.
అంతేననుకున్నావా? స్వామికి చెమట పట్టేస్తుంది పాపం. ఆ స్వేదము ఎండాకాలం, ఆయన కాసు విసరాలయ్యా. ఆయన చామరాలు కావాలి. ఏ చామరాలు? ఎటువంటి తెస్తావు?
శాంతి సత్యముల నిండు తెల్లని చమరంబుల వేయుడు. శాంతి సత్యముల నిండు తెల్లని చమరంబుల వేయుడు. చెంత దుర్గుణ గణములెవ్వియు చెరకుండగ తరుముడు. చెంత దుర్గుణ గణములెవ్వియు చెరకుండగ తరుముడు. రెండు మన హృత్పీఠమున బ్రహ్మాండనాథుండు నిండు కొలువుండంగవచ్చెను లెండు లేలెండు.
స్వామి పైన పుష్పాల వాన కురిపించాలి. భగవాన్ ఆసీనుడై ఉన్నారు. స్వామి, ఈ పుష్పాలన్నీ నీకోసమేనయ్యా. దేవతలందరూ నీపైన పుష్పవృష్టి కురిపిస్తున్నారు. నన్నేం చేయమంటావు?
వినుతులని ఎడువిరుల వానను విరివిగా కురియింపుడు.
నా యొక్క ప్రశంసలు, నా యొక్క అష్టోత్తరములు, నా యొక్క సహస్రనామములు, నా యొక్క నామము, నా యొక్క సంకీర్తన ఇదే విరుళవానయ్యా నాయన నీకు.
ఘనతరంబుగ క్రాలు భక్తిని కానుకగా అర్పింపుడు.
నీ ఇచ్చే కానుక ఏది? భక్తి.
రెండు మన హృత్పీఠమున
అన్నట్టుగా మద్రాసులో స్వామిని ఆహ్వానించిన వారందరూ కూడా ఆ హృత్పీఠానికి ఆహ్వానించినట్టుగానే ఇంత చక్కని అంతర్భావంతో స్వామిని ఆహ్వానించినట్టుగా ఎంతో చక్కగా వేడుకలు జరుపుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. స్వామి, ఇంత చక్కని సుందరమైన ప్రాంతం, మధ్యలో స్వామి ఆ తిరువణ్మయూర్ నుంచి వచ్చేటప్పుడు పాత జ్ఞాపకాలు కాబోలు మద్రాస్ యూనివర్సిటీ వైపుగా బీచ్ సైడ్ వైపుగా ప్రధాన వీధుల గుండా నాటి జ్ఞాపకాలు మరొకసారి నెమరు వేసుకుంటున్నట్టుగా నాటి ఆ పురవీధులను మరొకసారి సంచారం చేస్తూ తన దివ్య పాద మహిమ చేత పులకరింపు చేస్తున్నటువంటి ఆ స్వామిని చూస్తూ ఉంటే నీకు మద్రాసుకి అంత అనుబంధమా స్వామి? స్వామి ఇటు వెళ్తారంటే కాదయ్యా, ఆ బీచ్ వైపు వెళుతున్నారన్నారు. స్వామి ఇటు వెళ్తున్నారంటే కాదో, ఈ మెయిన్ స్ట్రీట్ మౌంట్ రోడ్ గుండా వెళ్తున్నారన్నారు. మెడ్రాస్లోనండి కళ్ళారా చూశాను నేను ఆ రోడ్డు మీద. మౌంట్ రోడ్లో ఒక 30 అడుగులు, ఓ 15 అడుగులు వెడల్పు. స్వామి కటౌట్స్ పెద్ద పెద్దవన్నమాట. అబ్బా, అదిరిపు మనం తలెత్తి చూడాలి, మెడనొప్పి వస్తుందన్నమాట, అంత పెద్దవి. స్వామి సూక్తులతో లైట్లు, దాని డాజిలింగ్ లైట్స్ వాటిపైన వేసి ఉన్నది. అప్పుడు అనిపిస్తుంది,
బంగారాహిత భక్త పుంగావా విమాలంత రంగా కామల మత భృంగ నీకే పూడు మంగళ మార్య వినుతాగా సకల లోక మంగళకర చరిత.
అందరూ నీకు మంగళం పాడుతున్నారు నాయన, అందరూ నీకు హారతలు పడుతున్నారు.
సునృత వాదులకు పారమతత్వ జ్ఞాన సంపన్నులకు.
స్వామి, ఈ చెన్నై వాసులందరికీ కూడా హారతిస్తానయ్యా, నీకే కాదు ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ వీళ్ళందరికీ హారతిస్తాము సుమా. సునృతవాదులకు పరమతత్వ జ్ఞాన సంపన్నులకు అందరికీ నేను హారతి పట్టాలి సుమా. నీ వల్ల కదా ఈ భక్తులకి దర్శనం అందింది.
దీన జనైకార్థ దాన శీలూరకు మానసముల నేను ధ్యానించు జ్ఞానులకు మంగళ మార్య వినుతా సకల లోక మంగళకర చరిత.
ఈ అతిరుద్ర మహాజ్ఞాన యజ్ఞ శుభ మహోత్సవ సందర్భంలో
వేద శాస్త్రములకును తద్రహస్య వేదీ కోవిదులకును సాధు జనులకు సర్వ భక్తులకు ఆది తేలియ రాణి నీదు సృష్టికి నీకు మంగళ మార్య వినుతాగా సకల లోక మంగళకర చరిత.
ఇట్టి ఆధ్యాత్మిక క్రియలు యజ్ఞ యాగాదులు నిర్వహించేటువంటి ఆ ప్రజలకు, ఆటి దివ్య చెన్నపురి క్షేత్రమునకు, పుర ప్రజలందరికి కూడా నమస్కారములు, కృతజ్ఞతలు, మంగళహారతులు తెలియజేస్తున్నాను.
కాలచయమునకును అందు సుజనుల్ గావించు క్రియలాకును తాలిమికి నఖిల ధర్మములకు ధర్మ శీలూరకు వారి శీలము నకు నీకు మంగళ మార్య వినుతాగా సకల లోక మంగళకర చరిత.
సాయిరాం.